యాత్రా గీతం, నా కళ్ళతో అమెరికా, మోడెస్టో. అప్పట్లో 4-5 సంవత్సరాల రిసెషన్ ప్రభావంతో సిలికాన్ వ్యాలీ చుట్టుపక్కల దెబ్బతిన్న అమెరికన్ కుటుంబాలు చాలా వరకు మోడెస్టో చుట్టుపక్కలకి నివాసం వెళ్ళిపోయారట. ఉద్యోగాలు లేకపోయినా శాన్ఫ్రాన్సిస్కో, శానోజే చుట్టుపక్కల సిలికాన్ వ్యాలీలో ఇళ్ల అద్దెలు మాత్రం తగ్గకపోయేసరికి టెక్నికల్ క్వాలిఫికేషన్ లేని సామాన్య జనానికం కనీస ఇంటి ఖర్చు తగ్గించుకోవడం కోసం ఇలా 100 మైళ్ళ దూరానికి వెళ్లడం అనివార్యమైందని విశ్లేషకుల అంచనా. మా పిల్లల క్లాస్మేట్ల తల్లిదండ్రులు, మాకు తెలిసిన వాళ్ళు కొందరు ఇలా సంక్షోభంలో చిక్కుకున్నవారయ్యారు. సిలికాన్ వ్యాలీ నుంచి దాదాపు 100 మైళ్ళ దూరంలో ఉంది మోడెస్టో. తక్కువ అద్దెలకి మంచి పెద్ద ఇళ్ళు దొరుకుతాయని అందరూ చెప్తూ ఉంటారు. అదీగాక మోడెస్టో కాలిఫోర్నియాలో చెప్పుకోదగిన వ్యవసాయ ఉత్పత్తి కేంద్రం. ఈ చుట్టుపక్కల పళ్ళు, పాలు, చీజ్, ఆల్మండ్లు మొదలైన నట్స్, గుడ్లు, మాంసం వంటి వాటికి సంబంధించిన ప్రాసెసింగ్ కంపెనీలు ఉన్నాయి. వైనరీస్, వ్యవసాయ పనిముట్ల స్టీల్ కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే ఆ కంపెనీల్లో ప్రధాన భాగం పని యంత్రాలతో నడుస్తాయి కాబట్టి దాదాపు 300,000 మంది నివసించే ఈ నగరంలో ఉద్యోగావకాశాలు కేవలం 25,000లోపే ఉండడం వల్ల ఇక్కడ నిరుద్యోగం శాతం అమెరికాలో మరే ఇతర నగరం కంటే ఎక్కువగా నమోదయ్యింది. ప్రయాణం. ఆ ఊరిని, అక్కడి పరిస్థితుల్ని చూసి రావాలని అనుకున్నదే తడవుగా ఒక ఆదివారం ఉదయమే బయలుదేరాం. అయితే అక్కడ పిల్లలకు ఆసక్తికరమైన విషయాలు మా ఐటినరీలో చేర్చడం వల్ల మేము రాత్రి 9 గంటల వరకు ఆ చుట్టుపక్కలే గడిపాము. మా ఊరి నుంచి 2-3 ఫ్రీవేలు దాటి దాదాపు 1.5-2 గంటలు ప్రయాణం చేస్తే వస్తుంది మోడెస్టో. ట్రాఫిక్ ఉన్న రోజుల్లో ఇంకాస్త సమయం ఎక్కువ కూడా పట్టచ్చు. కొందరు అక్కడి నుంచి రోజు బే ఏరియాకి ఉద్యోగరీత్యా కూడా వస్తూ పోతూ ఉంటారట. మోడెస్టో కాలిఫోర్నియా సెంట్రల్ వ్యాలీలో ఉంది. అటు కాలిఫోర్నియా రాజధాని నగరమైన సేక్రమెంటోకి 70 మైళ్ళు దక్షిణంగాను, ఇటు తీర ప్రాంతానికి 100 మైళ్ళ తూర్పుగాను యూసోమిటీ వంటి సహజ సిద్ధ యాత్రాస్థలాలకు 60 మైళ్ళ దూరంలోనూ ఉంది. సేక్రమెంటో నుంచి తీర ప్రాంతమైన ఓక్లాండ్ నుంచి మరొక వ్యవసాయ ఉత్పత్తి కేంద్రం బేకర్స్ఫీల్డ్కి రైలు మార్గం మోడెస్టో గుండానే పోతుంది కాబట్టి ఆ చుట్టుపక్కల పనిచేసే వాళ్లకు రవాణా సౌకర్యం కూడా ఈ నగరం నుంచి ఉంది. హిలేమార్ చీజ్ ఫ్యాక్టరీ. మా ఇంటి నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి దాదాపు 11 గంటలకి మా ప్రయాణంలో మొదటి స్టాప్ అయిన హిలేమార్ చీజ్ ఫ్యాక్టరీకి చేరుకున్నాం. ఈ హిలేమార్ మోడెస్టోని దాటి మరి 15-20 మైళ్ళ దూరంలో ఉంటుంది. దారిలో ట్రేసీ అనే ఊరు దగ్గర నుంచి, నగర వాతావరణం నుంచి దూరంగా వెళ్ళినట్లయి విశాలమైన మట్టి మైదానాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఆ దగ్గరలో ఏవియేషన్ అకాడమీ కూడా ఉంది. ఆ చుట్టుపక్కల నేలబారు తోటల, కూరగాయల, పళ్ళ పెంపకం పద్ధతిలో పెంచిన ఆల్మండ్ తోటలు, మధ్య మధ్య పశువుల గడ్డి పంటలు తప్ప ఇతరత్ర పచ్చదనం ఏమీ లేక వాతావరణంలో బాగా వేడిమి ఉన్నట్లు అనిపించింది. దారిలో కనిపించిన చెర్రీ పళ్ళ దుకాణం దగ్గర ఆగి పళ్ళు కొనుక్కుని బాగా దాహం అయినట్లయి అక్కడే నిలబడి పళ్ళన్నీ తినేశాం. మా వరుకి చీజ్ ఫ్యాక్టరీ చూపించాలని హిలేమార్ చీజ్ ఫ్యాక్టరీని మొదట ఎంచుకున్నాం. దగ్గర్లో 100లాది ఆవులు పెద్ద పెద్ద షెడ్లలో క్రమ పద్ధతిలో దాణా మేస్తూ కనిపించాయి. అక్కడికి వెళ్లే వరకు అదొక పెద్ద కార్పొరేట్ ఫ్యాక్టరీ అని తెలియదు మాకు. కారు తలుపు తీయగానే వేడి గాలితో పాటు విపరీతమైన దుర్గంధం. అది మన దేశంలోలాగా అలవాటైన పశువుల వాసన కాదు, పాలు విరిగిపోయిన భయంకరమైన దుర్గంధం. కారు దిగుతూనే మా వరు ఒక్క పరుగున మళ్ళీ వెనక్కొచ్చి కారెక్కి ముక్కుమూసు కూర్చుంది. ఆ వాసనకి అర్థమేమిటో మేము లోపలికి వెళ్ళాక అక్కడి గైడ్ చెప్పాక అర్థమైంది. ఆ ఫ్యాక్టరీలో భాగంగా ఆ ఆవరణలో పాలల్లో సారమంతా పిండేశాక మిగులు నీళ్లని అక్కడ చెరువుల్లో నిల్వ ఉంచి వాటిని వాడుకు నీళ్లగా మరలా వాడతారట. అది సంగతి. పెద్ద ఫ్యాక్టరీ ముందు భాగంలో ఎంట్రన్స్లో గిఫ్ట్ షాపు, కాఫీ హౌసు, ఐస్ క్రీమ్ షాపు ఉన్నాయి. గిఫ్ట్ షాప్లో అనేక రకాల చీజ్లు కేజీ ముక్కల సైజు నుంచి అమ్ముతున్నారు. అక్కడే గాజు అద్దాల్లో పాలు తీయడం దగ్గర నుంచి చీజ్ తయారీ వరకు వీడియోతో పాటు డెమో చూపించే ఏర్పాటు ఉంది. ప్రతిరోజు ఉదయం పూట గైడెడ్ టూర్ ఉంటుంది. మేము వెళ్ళేసరికి ఆ టూరు మొదలైపోవడంతో ఆ హాలు పైకి పరుగున వెళ్ళి మిగతా వారితో కలిసాం. స్కూలు పనిదినాల్లో చుట్టుపక్కల నుంచి వచ్చే పిల్లలకి అక్కడ ఈ టూరుతో పాటు ఐస్ క్రీమ్ తయారీ కూడా నేర్పిస్తారట. మేము వెళ్ళింది ఆదివారం కావడంతో మాతో పాటు మరో 5-6 మాత్రమే ఉన్నారు ఆ టూర్లో. అయినా వరు అన్నీ శ్రద్ధగా వింది. మొదటి ఎగ్జిబిట్లో ఆవులకి పాలు యంత్రాలతో ఎలా తీయడం అనేది బహు ఆసక్తికరంగా అనిపించింది. ఇక్కడి ఆవులు రోజుకి 4-5 పాలిస్తాయట. యంత్ర సహాయంతో సంపూర్తిగా పాలని ఎక్కడా వృధా కాకుండా, సమయాభావం కలగకుండా 10 నిమిషాల్లో తీస్తారట. ఇక ఆవులకి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అక్కడ పనిచేసే మామూలు సిబ్బంది దగ్గర నుంచి డాక్టర్ల వరకు వేసుకునే రకరకాల కోట్లు, టోపీలు మనం కూడా వేసుకుని ఫోటోలు తీసుకోవచ్చు. ఇక పాల నుంచి వచ్చే ఉత్పత్తులది పెద్ద గాథ. పాలను విరగ్గొట్టి చీజ్ తయారు చేశాక మిగిలిపోయిన పలచటి పాలని పొడిగా చేసి పిల్లల పాల పొడిగాను, బేకరీ ప్రోడక్టుగాను, చాక్లెట్ల తయారీలోను, మందుల పరిశ్రమలోనూ వాడుతారట. ఇక్కడి నుంచి చైనా మొదలైన దేశాలకి ఆ ప్రొడక్టులన్నీ ఎగుమతి అవుతాయట. చీజ్ ఫ్యాక్టరీ గ్రూపుల్లో అమెరికాలో ఉన్న ఇతర గ్రూపులన్నింటిలోనూ ఈ గ్రూపు చాలా పెద్దదట. ఈ గ్రూపు వారికి అమెరికాలో ఇతరత్ర బ్రాంచీలు ఉన్న ఒక్కచోటే కేంద్రీకరింపబడిన పెద్ద చీజ్ ఉత్పత్తి కేంద్రం ఇది. అంతా చూశాక అద్దాల్లో నుంచి పెద్ద పెద్ద గొట్టాల ద్వారా వచ్చి దాదాపు 100 కేజీల చీజ్ అచ్చులు తయారయ్యే కార్యక్రమం అక్కడ నిరంతరం జరుగుతూ ఉన్నది మనం చూసే అవకాశం ఉంది. అంత పెద్ద ఫ్యాక్టరీలో అద్దాల లోపల పనిచేసేవాళ్ళు 2 మాత్రమే ఉన్నారు. ఈ దేశంలో మ్యాన్ పవర్కి ఎక్కువ ఖర్చు, యంత్రశక్తికి తక్కువ ఖర్చు కావడం వలన అనుకుంటా మనుషులకి ఎక్కడా పెద్దగా పని కనిపించదు. ఉపాధి సౌకర్యాలు కరువైపోయి కనిపించాయి. ఇక అక్కడి నుంచి పశువుల పెంపక కార్యక్రమం దూరం నుంచే చూసి బయలుదేరాం. అక్కడ పశువులకు పెట్టే దాణాలో ఉన్న పోషక పదార్థాలు మన దేశంలో మనుషులకి కూడా ఎన్నడూ దొరకవు. పశువుల పరిశుభ్రత నుంచి చివరిగా పశు వ్యర్థాల్ని బయోగ్యాస్ ఉత్పత్తికి వంట చెరుకుగా, భూసారాన్ని పెంచే ఎరువుగా, నర్సరీలకి అమ్మకం వరకు మనకు రోడ్డు మీద నిలబడితే ప్రతి సెక్షను కారులో నుంచే కనిపిస్తాయి. అంత పెద్ద కార్యక్రమంలోనూ ఎక్కడా పెట్ట మనిషి జాడ మాత్రం కనిపించలేదు. పశువులు వాటికవే అక్కడక్కడే ఆయా సెక్షన్లలో బుద్ధిగా తిరుగుతున్నాయి. ఒకరిద్దరు మనుషులు పనివేళల్లో మాత్రం వచ్చి వెళతారనుకుంటా. అవన్నీ చూస్తే కొన్నాళ్లకు యంత్రాలు మనుషుల మీద దండయాత్ర చేసే కల్పిత గాథలు నిజమే అనే భ్రాంతి కలిగింది నాకు. బుల్డోజర్ బిల్డింగ్. అక్కడి నుంచి దగ్గరలో ఉన్న మరొక చిన్న విశేషమైన బుల్డోజర్ బిల్డింగ్ని చూశాం. అది బుల్డోజర్ కంపెనీ ఆఫీసు. బయట నుంచి బుల్డోజర్ మోడల్లోనే కట్టిన చిన్న నిర్మాణం. ఆన్లైన్లో అదేదో గొప్ప విశేషమని రాస్తే అక్కడికి వెళ్ళి తీరా దాన్ని చూసి బాగా నవ్వుకున్నాం. పైగా ఆదివారం కావడంతో లోనికి ప్రవేశం కూడా లేదు. మధ్యాహ్నం భోజన సమయానికి మోడస్టోకి చేరుకున్నాం. జాన్స్ ఇంక్రెడిబుల్ పిజ్జా, పిల్లల కోసమే ఉన్న ప్లే ప్లేస్ జాన్స్ ఇంక్రెడిబుల్ పిజ్జాకి చేరుకున్నాం భోజనానికి. మొత్తం ఇండోర్లో ఉన్న థీమ్ పార్కు లాంటిదది. అంతేకాకుండా అక్కడ బఫే టికెట్తో మనకు నచ్చిన పిజ్జాలు, పాస్తాలు మొదలైనవి ఎన్ని కావాలన్నా అక్కడున్నంతసేపు తినొచ్చు. దాదాపు 10 రకాల పిజ్జాల వెరైటీలు, కొన్ని పాస్తా నూడిల్సు, 2-3 రకాల పాస్తా సాసులు, 10-20 రకాల పచ్చికాయగూరలు, ఆకుకూరలు, కేకులు, పైల వంటివి, 4-5 రకాల డిజర్ట్లు, ఐస్ క్రీము, ఇవన్నీ ఉంటాయి అక్కడ. కూల్ డ్రింకుల వంటి వాటికి విడిగా టికెట్ తీసుకోవాలి. మంచి ఆకలి మీద వెళ్ళిన మేము వేడివేడి పిజ్జా ముక్కల్ని ఆదరాబాదరా తిన్నాం. అయితే అక్కడ ప్రతి మనిషికి ఒక భోజనం టికెట్ కొనుక్కుంటే తప్ప ప్రవేశం లేదు. అది తప్పనిసరి కాబట్టి భోజనాల వేళకి అక్కడికి వెళితే ఇవన్నీ కలిసి వస్తాయి. థీమ్ పార్కు టికెట్టు వేరే కొనుక్కోవాలి. దాంతో అక్కడున్నవన్నీ ఎక్కి దిగొచ్చు. సిరివరులకి సరిగ్గా సరిపోయే ప్రదేశం అది. ఎంచక్క ఆడుకోవడానికి, రోజంతా సమయం గడపడానికి చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి. వరుతో పాటు అన్నీ చూస్తూ అటుగా వెళ్ళాడు సత్య. ఇక సిరి వంతు నాది. ఆ బుజ్జిపాప ఆటే వేరు. కొత్తగా పరుగు వచ్చింది తనకి అప్పట్లో. అందులోనూ అక్కడొక బంతి కనిపించింది. ఇక దాన్ని ఎటు కనబడితే అటు తన్నుతూ మనుషుల మధ్య నుంచి అతి వేగంగా తప్పించుకుంటూ బంతి వెనకే పరుగు తీసింది. తన వెనకే నేను. సాయంత్రం వరకు అదే మా ఆట. మధ్యలో కాసేపు ఊరు చూసొద్దామని చేతికి రిటర్న్ స్టాంప్ వేయించుకుని బయటికి వెళ్ళాం. నిజానికి అక్కడికి ఇక్కడికి ఇళ్ళు కట్టే విధానంలో కానీ, వీధుల కాలనీల తీరు కానీ ఏమీ తేడా లేదు. చెట్టు చేమ తక్కువగా ఉన్నందువల్ల కనుచూపు మేర స్పష్టంగా కనిపిస్తుంది. రోడ్లపై ఏవేవో పరిశ్రమలు ఉన్నా ఎక్కడా గాల్లో కాలుష్యం ఉన్నట్లు అనిపించలేదు. అవన్నీ పళ్ళ విత్తనాల పరిశ్రమలు కావడం వల్లనో ఏమో. అక్కడి నుంచి డౌన్ టౌన్ వైపుగా వెళ్ళాం. మెక్హెన్రీ మ్యాన్షన్, అక్కడ తప్పనిసరిగా చూసి రావాలనుకున్న మెక్హెన్రీ మ్యాన్షన్ని చూడ్డానికి వెళ్ళాం. రాబర్ట్ మెక్హెన్రీ అనే స్థానిక భూస్వామి 1827-1790 ప్రాంతంలో ఇక్కడ నిర్మించుకున్న గొప్ప భవంతి అది. అయితే మధ్యలో 1923 నుంచి 1972 వరకు ఈ భవంతిని అపార్ట్మెంట్ కాంప్లెక్స్గా మార్చివేశారు. అయితే తిరిగి ఈ భవంతిని అప్పటి సంస్కృతి చిహ్నంగా భద్రపరచడం కోసం ఇటీవల కాలంలో దాన్ని అప్పటి రూపానికి తీసుకువచ్చి ఉచితంగా సందర్శనకి అందుబాటులో ఉంచారు. అది ఇక్కడ మౌంటన్ వ్యూలో ఉన్న రింగ్స్ట్రాఫ్ బిల్డింగ్ వంటిదే, కాకపోతే కొంచెం పెద్దది. బయట నుంచి తెల్లని సౌధం చుట్టూ చెట్లతో చుట్టుకుని ఉన్న ప్రాంగణంతో అద్భుతంగా ఠీవిగా నిలబడి ఉంది. మెట్లపై అడుగు పెట్టగానే ఎప్పటివో ఎవరివో జ్ఞాపకాలు తట్టినట్లయ్యాయి. మాతో ఒక గైడు ఉండి ప్రధాన ద్వారపు తాళం తీసింది. ఎత్తైన నగిశీల తలుపులు, విక్టోరియా కాలనాటి కార్పెట్టు, గోడలకు లతలు అంటించినట్లున్న వాల్ పేపర్లు అన్నీ లోనికి ఆహ్వానించాయి. ముందు వరండాకి ఇటు అటు 2 గదులు, మధ్యలో మెట్ల వరుస, వెనక మరో వరండా నుంచి వెనక్కి భోజనాల గది వంటిల్లు. మొదటి గదిలో అప్పట్లో నివసించిన తొలితరపు ఫోటోలు ఉన్నాయి. తల వెంట్రుకలతో తయారు చేసిన ఎన్నో చిత్ర విశేషాలు గోడలకు వేళ్లాడుతూ ఆ భవంతిలో ఉండడం విశేషం. అన్నింటికన్నా తల వెంట్రుకలతో తయారు చేసిన బోనసాయి వృక్షపు చిత్రపటంలోని కళా నైపుణ్యం గొప్ప అబ్బురపరిచింది. గది గదికి ఒక వేడి నెగడు ఉంది, అదేనండి ఫైర్ ప్లేస్. అతిథుల గదిగా భావించబడే మొదటి గదిలో పొడవాటి నెమలి ఒకటి టేబుల్ని ఆనుకుని పైన కూర్చుని నిజం నెమలిని తలపింపచేస్తూ ఉంది. ఖరీదైన సోఫాలు, గోడలకి అందమైన నిలువెత్తు యూరోపియన్ చిత్రపటాలు, వరండా నుంచి వెలుగు మెట్ల సందులో ఉన్న విశేషం చూపించింది గైడ్. అది అప్పటి కాలంలో సజీవమై విరాజిల్లిన అమెరికన్ ఇండియన్ తల అక్కడ మొలిచినట్లున్న కళారూపం, దాంతోపాటుగా వారి జీవన విధానంలో భాగమైన పక్షి ఈకలు. అవన్నీ ఇంట్లో ఇలా ఒక కార్నర్లో ఉంచితే మంచిదని ఆనాటి ధనవంతులు నమ్మేవారట. డబ్బులున్న వాళ్ళకేమిటి, మనుషులందరికీ నమ్మకాలు ఏ దేశంలోనైనా ఒక్కటే అనిపించింది నాకు. భోజనాల గదిలో వెండి సెట్లు, బంగారు పూతపోసిన స్పూన్లు, ఇక అక్కడ వాడిన చెక్క నగిశీల బల్లలు, కుర్చీల ఖరీదు ఎంత ఉంటుందో లెక్కేలేదు. ఈ భవంతిని మరలా ఇలా పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా ఇందులో ఒకప్పటి యథాతథమైన సామగ్రిని దాయాదుల నుండి సేకరించి వారసులు అందజేశారట. ఇక వంటింట్లో పొగ పైకి రాని కట్టెల పొయ్యిలు, ఇప్పటి ఆధునిక అమెరికన్ కరెంటు పొయ్యిల మాదిరిగానే ఎక్కడా మంట కనబడకుండా ఉన్నాయి. మాంసాన్ని కీమా చేసేందుకు ఉపయోగించే చిన్న మరలాంటి సాధనం నుంచి చిన్న కత్తి వరకు అప్పటి కాలాన్ని ప్రతిబింబించే అనేక పనిముట్లు గోడలకు తగిలించి ఉన్నాయి. ఇక అక్కడి నుంచి మెట్లపైన ఉన్న గదులన్నీ పడక గదులు, అతిథి గదులు. ఇలాంటి ప్రతి పాతకాలపు భవంతుల్లో మంచాల పొడవు తక్కువగా ఉండడం గమనించారా అంది గైడు. ఆ కాలంలో మనుషుల్లో ఎత్తు ఎక్కువగా ఉండేవారు, వేళ్ల మీద లెక్క పట్టగలిగిన వారు మాత్రం ఉండేవారు, తెలుసా మీకు అని అడిగింది. 5 అడుగుల్లో ఉండేవారు గత శతాబ్దిలో బాగా తగ్గిపోయారు కదూ అని నవ్వింది. ఇక మా వారు పిల్లల గదిలో పాత బట్టలతో అల్లిన బొమ్మ భలే ఉంది కదూ మమ్మీ అంది. నాకెందుకో పాల్కూర్కి సోమన గొడగూచి బొమ్మ పుత్తికలతో ఆడుకున్న వర్ణన గుర్తుకొచ్చింది. అద్దాల తలుపులతో ఉన్న చిన్న షెల్ఫ్ లోపల బొమ్మ ఇనుపరైలు, ఆట సామాన్లు ఉన్నాయి. అల్లిక సామానుతో, సాయంకాలపు విశ్రాంతి వాయిద్యాలతో నిండిన ఆ పక్క గదిలో ఒక పక్కగా మూగగా పడి ఉన్న టెలిఫోను, టైపు మిషిన్లు పూర్తిగా ఇత్తడితో చేసినవి తళుక్కున మెరుస్తూ ఉన్నాయి. అల్లారు ముద్దుగా పెరిగిన ఆ ఇంటి 10 ఏళ్ల బాలిక అనుకోని విధంగా అగ్ని ప్రమాదంలో అసువులు బాసిందట. ఆ అమ్మాయి చిత్రపటాలు కన్నీళ్ల గుర్తులై వేళ్లాడుతూ ఆ గదిలో కనిపించాయి. నిజానికి అక్కడ ఉన్న వస్తువుల్ని వాడిన ప్రతి ఒక్క మనిషి ఇప్పుడు సజీవంగా ఎక్కడా భౌతిక ప్రపంచంలో లేకపోయినప్పటికీ నాకెందుకో ఆ విషాదం బాగా బాధని తెప్పించింది. బరువైన గుండెతో బయటికి వచ్చాను. భవంతికి పక్క భాగంలో గుర్రాలు లేని గుర్రబగ్గి ఒకటి నిలబడి ఉంది, అప్పటి దర్పపు దర్పణంగా. అక్కడి నుంచి గిఫ్ట్ షాప్లో ఏమైనా కొందామని మా వరు నన్ను లాక్కు వెళ్ళింది. అవన్నీ అప్పటి కాలాన్ని ప్రతిబింబించేవే కానీ బాగా ఖరీదైనవి. చిన్న పింగాణి టీషర్టు $40 వదిలి రాబుద్ధి కాలేదు నాకు. బయటకొచ్చి మరలా తిరిగి జాన్స్ పిజ్జా ప్లేస్కి వచ్చాం. 7 అయినా 8 అయినా వరుకి తనివి తీరడం లేదు. ఇంకాసేపు ఆగి వెళదాం ఇంటికి అని అనసాగింది. కానీ అక్కడి నుంచి మేము 100 మైళ్ళు వెనక్కి డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి. ఇక తప్పనిసరిగా బయలుదేరదీశాం. బెర్రీ పికింగు. ఆ చుట్టుపక్కల 50 మైళ్ళ రేడియస్లో చెర్రీలు, స్ట్రాబెర్రీలు లాంటి ఫ్రూట్ పికింగు చేయొచ్చు. కానీ అటువంటి వాటికి ప్రత్యేకంగా ఒక రోజంతా కేటాయించాలి. అయితే ఈ ప్రయాణంలో మాకు వీలు కలగలేదు, కానీ ముందోసారి మరో చోట బెర్రీ పికింగ్ అనుభవం ఇక్కడ చెప్పాలి. మేము వచ్చిన కొత్తలో ఒక ఆదివారం తెలిసిన మిత్రులు స్ట్రాబెర్రీ పికింగ్కి వెళ్దామని బయలుదేరదీశారు మమ్మల్ని. ఇక్కడ ఇలా ఫ్రూట్ పికింగ్లో తలా ఒక టికెట్ కొనుక్కుని పళ్ళ సేకరణ మొదలుపెట్టాలి. టికెట్ కొనుక్కున్న వాళ్ళకి ఒక్కొక్క ఖాళీ బుట్ట ఇస్తారు. ఆ పికింగ్లో అక్కడ తినగలిగినన్ని పళ్ళు ఉచితంగా తినచ్చు. కానీ బుట్ట నింపుకుని బయటకు వచ్చేటప్పుడు ఆ తూకానికి డబ్బు కట్టి పళ్ళు తెచ్చుకోవాలి. మేము స్ట్రాబెర్రీలు తిందామని సరదాపడి గేట్ దగ్గర వరకు వెళ్ళి లైన్లో టికెట్ తీసుకునే వాళ్ళకి తెలిసింది ఏమిటంటే అవి స్ట్రాబెర్రీలు కాకుండా రాస్బెర్రీలని. సరే ఏం చేస్తాం, ఏదో ఒక బెర్రీలే అనుకుని లోపలికి వెళ్ళాం. ఇంతకీ మాకు అప్పటికి రాస్బెర్రీలంటే ఏమిటో తెలీదు. రాస్బెర్రీలంటే స్ట్రాబెర్రీలు అంత పెద్దవి ఉంటాయనుకుంటే తీరా అవి అతి చిన్న తుప్ప బెర్రీల్లాంటి ఎరుపు రంగు పొల్లని బెర్రీలు. పైగా నెత్తి మార్చే ఎండ, తుప్పల్లోకి దూరి కొయ్యడం మాట అటుంచి తీరా కోశాక ఇంటికి పట్టుకెళ్ళి ఎవరు తినాలో అర్థం కాలేదు. కానీ అక్కడదాకా వెళ్ళి బుట్టలో కాసిన్ని కోసుకుని బయటికి రాలేని నామోషి. అక్కడ తినడానికి ప్రయత్నించి 4-5 కంటే తినలేక ఊరుకున్నాం. ఇక తలా ఒక బుట్ట కొన్నాక ఇంటికొచ్చి గ్లాసు బెర్రీలకి సోలెడు పంచదార పోసి జ్యూస్ చేయడానికి ప్రయత్నించాను. అదీ తాగలేక స్టవ్ మీద పెట్టి సాయంత్రం దాకా మరిగించి దాన్ని రాస్బెర్రీ జామ్గా చేశాను. అయితే బ్రెడ్కి ఎంతో రాసుకుని త్వరగా తినలేక మరో వారం 10 రోజులు అవస్థపడి తిన్నంతా తిని బయట పారిపోసాం మిగతాది. అదంతా తలుచుకుని ఇప్పుడు దారిలో బాగా నవ్వుకున్నాం. వచ్చిన కొత్తలో జరిగిన వింత అనుభవంగా మిగిలినప్పటికీ అప్పుడు భలే ఏడుపొచ్చింది. అప్పటినుంచి ఫ్రూట్ పికింగ్కి ఎవరు రమ్మన్నా అదే గుర్తుకొస్తుంది. నిజానికి అలా పికింగ్ చేయడానికి వెళ్ళడం ఏదో పిల్లలకి ఆట విడుపుగా ఉండడం కోసమే, కానీ అదేమంత లాభసాటి బేరం కాదు. అంతకంటే షాపులో డైరెక్ట్గా కొనుక్కుంటే చాలా తక్కువ ఖరీదుకే వస్తాయి. ఇక సామాన్య జీవితం చూడాలనుకుని మోడస్టర్కి బయలుదేరిన నాకు ఆశాభంగమే మిగిలింది. ఎంత దూరం వెళ్ళినా పట్టణానికి పల్లెకు తేడా లేని, అసలు ఎటువంటి జీవితము పైకి కనబడని అమెరికాలో జీవనంలో ఏం కనబడుతుంది? అయితే మరీ గాఢమైన పట్టణ వాతావరణం నుంచి విసిరేసినట్టున్న పట్టణ వాతావరణం చూడడానికి అలా కొంత దూరం ప్రయాణించవచ్చు. కోడిపెట్టలు చూడాలనుకున్న ఫామ్కో పెట్టచూలుకో వెళ్ళి చూడాల్సిన పరిస్థితి ఉన్న ఈ దేశంలో ఇక్కడ పిల్లలకు అవన్నీ చూపించాలనుకుంటే మోడెస్టోకి వెళ్ళి రావచ్చు.